अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनम् आपदामपहर्तारम् दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। परमपवित्रुडु గరుత్మంతుడు రామలక్ష్మణులను నాగాస్త్రము నుండి విముక్తులను చేసి తన దారిని తాను వెళ్ళిపోగానే స్వస్థత చేకూరిన రామలక్ష్మణులను చూచి వానరులంతా పెద్ద పెట్టిన జయజయధ్వానాలు చేశారు. జయ శ్రీరామ్ అన్నారు. అర్ధరాత్రి వేళ నిజం చెప్పాలంటే రామలక్ష్మణులు స్పృహ కోల్పోవడం వల్ల వానరులంతా తీవ్రమైన దుఃఖంలో ఉండవలసిన వేళ. వానర సైనికుల మధ్య నుండి జయజయధ్వానాలు రావడం రావణుడు విన్నాడు. ఈ వానరులు అరుస్తున్న అరుపులు భయంకరమైన ఉరుములో ఉన్నాయి. ప్రళయకాలంలో మేఘములు గర్జిస్తే ఎలా ఉంటుందో పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు పిడుగులు పడుతూ ఉంటే ఎటువంటిదో అటువంటి ఘోష రావణుడికి వినబడి వాడు ఆశ్చర్యపోయాడు. వాడు చాలా సంతోషంతో పడుకున్నట్టు ఆ పూట. ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్రము యొక్క మహామహిమ వల్ల రామలక్ష్మణులు మరణించారు. ఇక నాకు తిరుగులేదు, సీత వశమవుతుంది, దుఃఖం తొలగిపోయిందనుకుంటున్న సమయంలో వానర సైనికులు అరుస్తున్న అరుపులకి వాడు ఉలిక్కిపడి లేచి ఆశ్చర్యపోయి వెంటనే తన వాళ్ళందరినీ సమావేశపరిచి అందులో కొంతమంది మిత్రులను దగ్గరికి పిలిచి, మిత్రులారా ఏమిటి విచిత్రం, వానరులంతా హఠాత్తుగా సంతోషంతో ఉబ్బి తబ్బిపోయి గంతులేసి అరుస్తున్నారు. వానర సైనికుల దగ్గర నుంచి ఏడుపులు వినబడాలి. అయ్యో రామ లక్ష్మణ అని ఏడవలసిన వాడు జయ శ్రీరామ్ అంటూ జయజయధ్వానాలు చేస్తున్నారు. తీవ్ర నాగాస్త్రబంధముతో ఉన్న రామలక్ష్మణులు కొంపదీసి విముక్తులయ్యారా? అది అసంభవం. అయినా ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఎందుకు సంతోషంతో ఉంటారు అని కొంతమంది వెళ్ళి ఈ విషయం చూసి రండి అన్నాడు. రాక్షసులు ఆకాశగమన శక్తి కలిగిన వారు, మాయావులైన వాళ్ళు రివ్వున అక్కడ నుంచి ఎగిరి నిమేష మాత్రంలో వానరులున్న ప్రాంతం చేరి జరిగింది చూచి మహోత్సాహంతో వెనక్కి తిరిగి వచ్చారు వాళ్ళు.
అసలు చిత్రం ఏంటో తెలుసునండి, రాక్షసుల్లో కొంతమందికి ఓ పిచ్చి ఉంటుంది, రావణాసుడి దగ్గరే ఉంటారు, శత్రువులు వాళ్ళు ఉత్సాహపడుతుంటే వీళ్ళు ఉత్సాహపడతారు, ఎందుకు ఉత్సాహపడతారో తెలియదు. కారణం ఏమిటంటే రాక్షసులకి యుద్ధోత్సాహం ఎక్కువ, యుద్ధం అంటే ఒక మదం. శత్రువు బలంగా ఉంటే ఓ మాదిరివాడు కంగారు పడతాడు, కానీ రాక్షసు అలా కాదంట. శత్రువు బలంగా ఉంటే బలంగా ఉన్నాడు వీడిని కొట్టి చంపేసి వాడిని తినేద్దామనే ఉత్సాహం కలుగుతుంది, తర్వాత వాడి చేతిలో తెచ్చాక విడుస్తారు, అది వేరే విషయం. అందువల్ల వీళ్ళు మదోద్ధతులు కనుక కొంత చింత ఉన్నప్పటికీ మళ్ళీ తేరుకుని రావణుడి దగ్గరకు వచ్చి, రావణ చాలా చిత్రమైన దృశ్యం చూశాం, రామలక్ష్మణులు సోదరులిద్దరూ ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రం నుంచి విముక్తులయ్యారు. కొంతసేపటి క్రితం వాళ్ళు కాళ్ళు చేతులు కదపలేక కళ్ళు తెరవక స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న వారిద్దరూ మరణించారేమో అని నీతో సైతంగా అందరం అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు మరణించలేదు, విజృంభిస్తున్నారు, ఏం జరిగిందో తెలియదు. అనగానే ఒక క్షణకాలం రావణుడు నిశ్చేష్టుడైపోయాడు. ఎందుకని? ఘోరై దత్తవరై బద్ధౌ శరై ఆశీ విషోపమై, భయంకరమైన విషసర్పాలు అస్త్రరూపంలో రామలక్ష్మణుల్ని బంధించాయి. రామలక్ష్మణులను బంధించింది సామాన్యమైన బాణాలు కాదు కదా, అత్యంత విషం కలిగిన కఠోరమైన క్రూరమైన నాగపాశాలు అవి. ఎక్కడో పాతాళ లోకంలో ఉండవలసిన భయంకర సర్పాలు ఇంద్రజిత్తు మహిమ వల్ల, వాడికి ఉన్న వరాల వల్ల అతని చేతులు అస్త్రాలుగా మారి శ్రీరాముడి లక్ష్మణుడి బంధించాయి. ఈ అస్త్రాల నుంచి విముక్తి పొందడం మానవుడి వల్ల అయితే కాదు, ఎంతోమందిని ఈ బాణాలతో సంహరించాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు ప్రయోగించిన ఈ బాణముల వల్ల అసంఖ్యాకులైన నరులు మరణించారు, దేవతలు కూడా చచ్చిపోయారు, చావులేని దేవతల్నే చంపాడు వాడు ఈ బాణాలతో. అటువంటి అమోఘమైన అస్త్రములు ఇవాళ రామలక్ష్మణులు ఏమీ చేయలేక వ్యర్థమైపోయాయి అని చింతాక్రాంతులైపోయాడు. వాడికి లోపల కొంత అనుమానం పట్టుకుంది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఏదో సామాన్య మానవుల్లో అనపడడం లేదు, దేవతలైతే నాకు ఎలాగో పరిచయం ఉన్నవారే, రామలక్ష్మణులు దేవతలు కాదని తెలుస్తోంది, ఆకారం చూస్తే మానవుల ఆకారం, కానీ పరాక్రమము శక్తి ఇవన్నీ చూస్తే అమానుషములుగా కనపడుతున్నాయి అని పెద్ద పెద్ద నిట్టూర్పులు కాసేపు విడిచాడు అన్నాడు. ఏం చేయలేక కొంతసేపటికి తేరుకున్నాడు. ధూమ్రాక్షన్నామ రాక్షసం, ధూమ్రాక్షుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు కూడా మహాకళేబరం కలిగిన వాడే. ఈ రాక్షసులంతా సామాన్యులు ఏం కాదు, వీరులేవాళ్ళు, అంటే మనబోటి వాళ్ళ ప్రాణాలు తీసే వీరులు వారు. అటువంటి ధూమ్రాక్షుడి కేసి తిరిగి, నీవు భీమ విక్రముడివి, నీ పరాక్రమానికి తిరుగులేదు, రాక్షసుల్లో నీ బలం ఎటువంటిదో నేను ఇదివరకు రుచి చూచి ఉన్నాను, నీవు వరుణుడితో యుద్ధం చేసిన వాడివి, జలములకు అధిపతి అయిన వరుణుడే నీతో యుద్ధం చేయలేక పారిపోయాడంటే ఇంకా సామాన్య మానవులు నిన్నేం చేయగలుగుతారు, ఈ క్షణమే బయలుదేరి రాత్రికి రాత్రే ఉత్సాహంతో కేకలు పెడుతున్న వానరులను, వానరులకు సాయంగా ఉన్న రామలక్ష్మణులని వధించి తిని నాకు ఆనందం చేకూర్చనగా వీడు యుద్ధానికి బయలుదేరాడు. నేను ఇందాక చెప్పినట్టుగా రాక్షసులకి కొంత పిచ్చి ఉంటుంది, మూర్ఖత్వం ఎక్కువ కదా. ఇంద్రజిత్తు లాంటి వాడు వేసిన నాగాస్త్ర బంధం నుంచి విముక్తి పొందిన రామలక్ష్మణుల్ని చంపడానికి ధూమ్రాక్షుడు తామ్రాక్షుడు వాడు మొహం వీడి మొహం బయలుదేరితే ఏం చేస్తారు చెప్పాడు అసలు. ఇదో వెర్రి. పోయే కాలం వచ్చినప్పుడు అందరూ పోయేదాకి రావణాసురుడు యుద్ధం ఆపడం, వాళ్ళు ఎలాగో రావణాసురుడి ఆజ్ఞ కాదని అనలేరు, యుద్ధానికి వెళ్ళడం చావడం తప్ప చేసేదేం లేదు. వీడు మహాసైన్యంతో బయలుదేరాడు. అతని సైనికులంతా ముద్గరాలు సోలాలు గదలు ఇవన్నీ పుచ్చుకొని, అందులో కొంతమంది దగ్గర అడ్డకత్తులు కూడా ఉన్నాయట. అడ్డకత్తులు అంటే తెలుసుగా మీకు, కొన్ని కత్తులు ఇలా పొడుగ్గా ఉంటాయి, కొన్ని తిరగబడి ఉంటాయి, వంగి ఉంటాయి, ఇతలాంటి విచిత్రమైన కత్తులు పుచ్చుకొని బయలుదేరారు. మరికొందరి దగ్గర మంచి బల్లములు ఉన్నాయి, ఈటెలు, ఈటెల వలె కనిపించే బాణాలు ఇవి పుచ్చుకున్నారు. ఇవి పుచ్చుకున్నాక ఇప్పుడు ఈ ధూమ్రాక్షుడు రథం ఎక్కి బయలుదేరాడు. సాధారణంగా రథానికి గుర్రాలు ఉంటాయి, వీడి రథానికి కూడా ఒక 1000 గుర్రాలు ఉన్నాయి, కాకపోతే అవి గుర్రాలు కాదు కంచర గాడిదలు. ఆ గాడిదలన్నీ కూడా పిశాచపు ముఖాలు కలిగిన గాడిదలు పైగా. వాటి ముఖం ఒక్కొక్క ముఖం ఒక్కొక్క పిశాచంలో ఉంటుంది. 1000 పిశాచ ముఖములు కలిగిన కంచరగాడిదలు పొంచిన రథం మీద ఈ అడ్డగాడిద బయలుదేరాడు. వీడు బయలుదేరుతూ ఉంటే ఈ గాడిదలకి మూతులకి కవచాలు తొడిగారట. ఈ కవచాలు ఎలాంటివి? తోడేలు ముఖం, పిశాచ ముఖం, సింహముఖాలు ఇలాంటి కవచాలు తొడిగారు. అంటే శత్రువులు కర్రలతో కొట్టిన బాణములు వేసిన ఈ కవచం ఉండడం వల్ల ముందు గాడిదలు చచ్చిపోవు, గాడిదలు చచ్చిపోకుండా ఉంటే లోపల ఉన్న నేను కూడా గాడిద లాంటి వాడిని కనుక చావకుండా ఉంటానని బయలుదేరాడు పాప వీడు. వీడికి యుద్ధంలో ఈనాటి వరకు అపజయం ఏనాడు లభించలేదు. అన్నిటికీ మించి వీడు మాంసభక్షకుడు, అందువల్లే మహోత్సాహంతో యుద్ధానికి బయలుదేరాడు. వీడి వెనక అసంఖ్యాకులైన రాక్షసులు ఉన్నారు. వీళ్ళని వెంట పెట్టుకుని పశ్చిమం వైపు ఉన్న తలుపు తీసుకుని అటునుంచి పెట్టుకొచ్చాడు. చెప్పగా లంకా నగరానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. అందులో పశ్చిమ ద్వారం వైపు నుంచి బయలుదేరాడు. ఈ పశ్చిమ ద్వారం దగ్గర కాపలా ఉన్నవాడు ఎవరు అంటే హనుమంతుడు. అక్కడ హనుమంతుణ్ణి శ్రీరామచంద్రుడు వానర వీరులతో యుద్ధానికి పంపాడు. ఏదో మధ్య మధ్యలో వీడు ద్వారాలు దాటిట్టు వచ్చినా మళ్ళీ యుద్ధంలోకి వచ్చేసరికి ఎవరి ద్వారం దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోవాలి. దానికి ఉదాహరణ ఏమిటి? రామలక్ష్మణులు స్పృహ కోల్పోగానే అందరూ అక్కడికి వచ్చేశారు, అవునా? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్పృహలోకి రాగానే యథాప్రకారంగా పశ్చిమ ద్వారం దగ్గరకు హనుమంతుడు వెళ్ళిపోయాడు, ఉత్తర ద్వారం దగ్గరికి రామచంద్రుడు వచ్చాడు. ఈ విధంగా ఎవరి ద్వారికి వాళ్ళు అక్కడ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలన్నమాట. ఎప్పుడైనా అంతేనండి, సృష్టిలో ఏదైనా అల్లకల్లోనూ వస్తే కూర్చుని సీట్లోంచి బయటకు వచ్చేస్తారు అందరూ, కానీ మళ్ళీ అది సెట్ అవ్వగానే టక్కన ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. అలాగే యుద్ధంలో కూడా ఎవరికైనా ఒకరికి తీవ్ర కష్టం వచ్చినప్పుడు అందరూ ఒక చోటకి చేరతారు. మళ్ళీ ఆ కష్టం తొలగగానే యథాస్థానాల దగ్గర ఉండాలి, అది యుద్ధ నీతి, అక్కడికి వెళ్ళి తీరాలి. అందువల్ల ఎవరి దాని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో యుద్ధానికి వస్తున్న ధూమ్రాక్షుడి యొక్క రథం పైభాగంలో గద్దలు చేరిదాన్ని తన్నేయి, జెండాని పడగొట్టే, తర్వాత మొండుములు కింద పడ్డం మొదలెట్టాయి, నెత్తులు వరిషించడం మొదలుపెట్టింది. ఇవన్నీ అపశకునాలు. ఎప్పుడైనా మనం ప్రయాణం అవుతున్నప్పుడు గద్ద అభిముఖంగా అంటే ఎదురుగా వచ్చి మన వాహనాన్ని ఢీ కొట్టినా, లేక మన మీద నెత్తులు వరిషించినా, మనకి గాయమైనా, ఇవన్నీ తీవ్రమైన అనారోగ్యము లేక మరణ సూచకములు అని శకున శాస్త్రం చెబుతున్నది. ఈ శకునములను బట్టి చూస్తే ధూమ్రాక్షుడికి చావు ఖాయం, అయినా వాళ్ళు మొండేళ్ళు గనక అందులో నిర్భయంగానే బయలుదేరాడు. మధ్య మధ్యలో వీడి వెనక ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వాళ్ళు అలా నిశ్చేష్టులే ఉండిపోయేవారట, అంటే కదలకుండా ఉండిపోయేవారట. కొంతమందికి ఏమిటో తెలియదండి, ఏదన్నా అడిగమనుకుంటే అలా ఉండిపోతారు, తెల్లబోయి కదలరు, తెలివితేటలు పనిచేయవు. ఇది కూడా ఒక రకమైన దౌర్భాగ్య లక్షణం. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయట. అలాంటి వాడికి బుర్ర పనిచేయదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు, తాను ఏమి చెయ్యాలో కర్తవ్యం తోచదు. అయినా వాళ్ళు బయలుదేరారు. వానరులు రాక్షసులను చూచి కిచకిచలాడారు, రాక్షసులు వానరులను చూచి సింహనాదాలు చేశారు. మళ్ళీ యుద్ధం మొదలయ్యింది. రాక్షసులు బాణాలు వేశారు, కత్తులు విసిరారు. వాటన్నిటిని మధ్యలోనే విరిచి వేస్తూ వానరులు బండరాళ్ళు చెట్లు విసిరేయడం మొదలెట్టారు. లంకానగర్ అంటే ఈ యుద్ధం పూర్తయ్యేసరికి ఒక్క చెట్టు లేకుండా అయిపోయింది, ఒక అశోకవనం తప్ప మొత్తం లంక అంతా ధ్వంసం అయిపోయింది. ఉన్న చెట్లన్నీ పీకేసి రాళ్ళన్నీ పీకేస్తుంటే ఏమవుతాయి? అప్పుడు విభీషణుడు మళ్ళీ ఇంద్రుణ్ణి ప్రార్థించి అమృత వర్షం కురిపించుకొని లంకానగరాన్ని యథాతథంగా తయారు చేసుకున్నాడు అని మనకి పరాశరులు వారు చెప్పారు. లేకపోతే మొత్తం చెట్లు పీకి సర్వనాశనం చేసి పారేశారు వానరులు. అంత యుద్ధంలో చిటికి పడికి చెట్లు పీకి కొండరాళ్ళు పీకుతూ ఉంటే ఏముంటాయండి అక్కడ కొండలోనూ చెట్లనిక? ఇదిగో నగరాల్లో ఇళ్ళు కట్టుకునేవాళ్ళు మొత్తం చెట్లు కూల్చినట్టుగా కూల్చిపారేశారు. కాంక్రీట్ మయ్యం తప్ప మనకి ఎక్కడన్నా ఒక చెట్టు కనపడుతుందా? అలా అయిపోయింది యుద్ధం అయ్యాక లంకానగరం. సమ్మెటలు, ఇనప గడియలు, కత్తులు, కటార్లు, గదలు, వీటితో రాక్షసులు యుద్ధం చేస్తున్నారు. చెట్లతో, బండరాళ్లతో, అసలు ఒక్కొక్కప్పుడు ఇవేమీ లేకుండా కేవలం చేతి గోళ్లతో యుద్ధం చేశారు వానరులు. వానరులకు ఉన్న సుఖం ఉంటుంది, వాళ్ళ గోళ్ళు తీవ్రంగా పొదునైన కత్తుల్లో ఉంటాయి. బాబోయ్ మన మీదకి కోతులు దాడి చేసాయంటే చీల్చి ఎండాడేస్తాయండో అమ్మ బాబాయ్, ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించండి. ఈ కోతులు దెబ్బకి మనుషులు ఎగిరిపోతారు. నాకు ఒక 25 ఏళ్ల క్రితం ఒక తమాషా చూశాను. ఒక ఆయన మేడ మీద కూర్చున్నాడు, ఆయన రోజు సాయంకాలం మేడ మీదకి వచ్చి కాసేపు వాకింగ్ చేసి అప్పుడప్పుడు అనేదో ముక్కులు దిగాలి విడిచిపెట్టేవాడు. అదో రకం యోగాభ్యాసం అంటే మరి అది యోగమో రోగమో కానీ పెద్ద శబ్దం అన్నమాట అనేవాడు. ఈయన అరుస్తున్న ఈ ముక్కుల నుంచి వస్తున్న గాలికి దూరంగా ఉన్నవాడు ఎగిరిపోయేవాడు, అంత అరిచేవాడు ఆయన. ఎంతలో పండుకోతులు 25-30 దాడి చేసి కాళ్ళు చేతులు పుచ్చుకుని ఆయన లుంగి తీసి అవతల పారేసి చీల్చి ఈ బిల్డింగ్ మీద నుంచి 3 బిల్డింగుల దగ్గర తీసిపోయాయి. వాళ్ళ ఆవిడ పెద్ద దుడ్డుకర్ర వచ్చుకుని అరిచి చుట్టుపక్కల వాడిని తీసుకొచ్చింది. మరి ఆవిడ దుడ్డుకర్రకి హడిలి పారిపోయారు కానీ నెత్తుకుపోయారు వాడు. మొత్తం మీద భర్తను కాపాడుకుంది, జరిగింది. ఒక 15 గంటల ఆలస్యం అయితే అప్పుడు ఆయన పని అయిపోయేది. ఇది కథలు కథలుగా చెప్పేవారు అప్పట్లో అనమాట. మంచి బలంగా వ్యాయామం చేస్తున్నాయనే కోతులు ఎత్తుకుపోయి చీల్చెండాడితే ఏది ఈనాటి కోతులు. ఆనాడు మహానుభావులు హనుమంతుడి పక్కన ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు సైనికులు ఎటువంటి వీరులంటి వాళ్ళు గోళ్లతో చీల్చి పారేసేవారట, దంతములతో కొరికి పారేసేవారు. భవిష్యత్తులో ఎదురు కానీ సుగ్రీవుడు చేసిన సాహస కార్యాలు అవి వింటే ఓహో అనిపిస్తున్నవాడు, మనకు మహోత్సాహం కలుగుతుంది. అందువల్ల వీళ్ళ దెబ్బలకి రాక్షసులు నుగ్గునుగ్గైపోతున్నారు. ఈ కపివరులు కొంతమందిని తమ దంతాలతో అలా కొరికి వాళ్ళ నెత్తురు మాంసం ఉమ్మి అవతల పారేశారు. ఇదే రాక్షసులైతే వానరుల్ని తినేసేవారు, కానీ వానరులు వాళ్ళని కొరికి ఆ మాంసము నెత్తురు ఉమ్మేస్తున్నారట. ఘోర యుద్ధం, మహాయుద్ధం జరిగింది. దాంతో ధూమ్రాక్షుడు గొళ్ళు మండిపోయింది. ఈ వానర వీరులు అంతకంతకీ రెచ్చిపోతున్నారు, మా రాక్షస సైనికులు నాశనమైపోతున్నారు, ఇలా అయితే ఇక రాక్షస బలం ఉండదు అని భయం వేసింది. వెంటనే వాడు ధనుష్టంకారం చేసి తీవ్రమైన బాణాలు విడిచిపెట్టాడు. అర్ధచంద్రాకారపు బాణాలు, బల్లెముల వంటి బాణములు, కత్తుల వంటి బాణములు, ఇలాంటి రకరకాల బాణాలు ప్రయోగించాడు. ఈ బాణముల దెబ్బకి వానరుల్లో కొందరికి చేతులు దిగిపోయాయి, కొందరు గాయపడ్డారు, కొందరికి వక్షస్థలాల్లోంచి నెత్తురు కారింది, కొందరికి నెత్తి గుచ్చుకుని నెత్తి మీద నుంచి నెత్తురు అలా కారిపోవడం మొదలుపెట్టింది. భీకర యుద్ధం జరిగి వానరుల్లో చాలామందికి పేగులు ఇలా బయటకు వచ్చేసాయి అన్నారు. అంతే విదారితయ్య త్రిశూల ఇచ్చా, చీల్చబడి త్రిశూలముల వంటి బాణముల చేత వాళ్ళ కడుపుల్లోనూ శరీరాల్లో ఉన్న ఈ నరాలు ప్రేగులు బయటకు వచ్చేసాయి. ఈ విధంగా ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా ధూమ్రాక్షుడు ఎక్కడ చూసినా వాడేలా ఉన్నాడా అన్నట్టు యుద్ధం చేశాడు. అంటే ఏమిటి, వాడి రథం అటు ఇటు ఇటు అటు మహావేగంగా సంచరించేది. ఆ రథంలో ఉన్న వీడు ధనుస్సు ఎక్కుపెట్టి ఎప్పుడు బాణము తీసి ధనుస్సును ఎక్కుపెడుతున్నాడో ఎప్పుడు విడిచిపెడుతున్నాడో తెలియనంత వేగంతో బాణాలు వేశాడు. నలుదిక్కుల వైపున్న వానరుల మీదకి బాణాలు వేశాడు. దానితో పశ్చిమ దిశ అంతా కూడా హాహాకారాల మయం అయిపోయింది. అప్పుడు రాక్షసుల ఈ బాణాల దెబ్బలు తిన్నటువంటి వానరులు గొళ్ళు మండిపోయి ఈ దుర్మార్గుడిని చంపాలనుకున్నారు. పెద్ద పెద్ద నల్లని మద్ది చెట్లు బండరాళ్ళు తీసుకుని వాటితోటి టపటపటపటప బాది పారేశారు రాక్షసుల్ని. ఆ సమయంలో హనుమంతుడు, ఒరి ధూమ్రాక్ష, సామాన్యులైన వానరులతో తలపడడం కాదు, నాతో తలపడరా, నాతో ముఖాముఖి వచ్చి యుద్ధం చెయ్యి, ఢీ కొట్టు, నీ సంగతి ఏమిటో నేను చూస్తాను అని అమాంతంగా ఎగిరి వాడి రథం మీదకి దూకాడు. ధూమ్రాక్షుడి రథం 1000 కంచరగాడిదలు, పిశాచపు ముఖములు కలిగిన గాడిదలు పుంచిన రథం కదా, దాని మీదకి ఎగిరి దూకి ఒక పెద్ద బండరాతితోటి ఆ పైనున్న ధ్వజస్తంభం పగలగొట్టి గాడిదలను చంపేశాడు. వాడి గాడిదలు చచ్చాయి, అందులో ఉన్న సారథి చచ్చిపోయాడు, రథం ధ్వంసమైపోయింది. ఈ రథంతో పాటు హనుమంతుడు దూకితే నేను కూడా పచ్చడైపోతాననే భయంతో ధూమ్రాక్షుడు హనుమంతుడు రథం మీదకు దూకుతూ ఉండగా పెద్ద గద తీసుకుని అందులోంచి కిందకు దూకేశాడు. వాడు కొంచెం జాగ్రత్త పడ్డాడు, లేకపోతే వాడు కూడా మనం గ్రైండర్లో మిక్సీలో వేసిన వేరుశనగ గుళ్ళ చట్నీ, పల్లీ చట్నీ అయిపోయేవాడు పాపం. అందుకని ముందే పల్లిటీ కొట్టాడు. ధూమ్రాక్షుడి రథం భగ్నమైపోయింది. అప్పుడు వాడు గద ఎగర వేసి గిరగిరా తిప్పి ఎదురుపడిన వానరుల్ని బాదుకుంటూ హనుమంతుడికి వేసి రావడం మొదలుపెట్టాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, ఈసారి ఓ పెద్ద కొండ శిఖరాన్ని ఎత్తి వాడి మీదకి విసిరాడు. వాడు తప్పుకున్నాడు, ఈ కొండ శిఖరం వాడి పక్కనున్న రాక్షసుల మీద పడి వాళ్ళందరినీ పచ్చడి చేసింది. కొండ శిఖరం కదా అది, ఆ శిఖరం కింద పడినటువంటి వాళ్ళు ఎవరూ ఏం కనపడలేదట పాపం, పూర్తిగా సమాధి అయిపోయారు. ఫ్రీగా సమాధి కట్టాడు ఆయన. అడుగునున్నవాడికి కాళ్ళు లేవు, కళ్ళు లేవు, కీళ్ళు లేవు, పళ్ళు లేవు, అసలు ఒళ్ళేలేదు. ఈ విధంగా వాళ్ళంతా బాగా పచ్చడైపోయారు, నుగ్గు నుగ్గైపోయారు. ఆ కొండ శిఖరం ఎత్తడము కష్టం, ఎత్తిన అడుగునున్న వాళ్ళ యొక్క జాడ తెలియకుండా అయిపోయిందనమాట. దాంతో ధూమ్రాక్షుడు తన చేతిలో ఉన్న ముళ్ళ గదని గిర్ర గిర్రగిర్ర తిప్పి హనుమంతుడి మీదకి విసిరాడు. పైగా గద మామూలు గద కాదు, ముళ్ళున్న గద, గద చుట్టూ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు కూడా మంచి ఉక్కు ముళ్ళు, ఇనప ముళ్ళు. అటువంటి గదతో హనుమంతుడిని కొట్టగా హనుమంతుడు ఆ దెబ్బతిని ఒక్క క్షణకాలం అటు ఇటు ఊగి అంతలోనే తేరుకుని పక్కనున్న మరో పెద్ద బండరాయి తీసుకుని ధూమ్రాక్షుడి నడినెత్తి మీద కొట్టాడు, శిరస్సు మధ్య భాగంలో కొట్టాడు. ఆలోచించండి ఒకసారి, ఈ శిరస్సు పైభాగంలో సరిగ్గా మాడు మీద పెద్ద రాతితో కొట్టగానే ఢామ్ అని శబ్దమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ధూమ్రాక్షుడు లేడు, వాడి తల లేదు, వాడి శరీరం అంతా చిన్నాభిన్నమైపోయింది. మంచి బలవంతుడు మెట్ల మీద ఢామ్ అని కొడితే పగిలిపోయిన కొబ్బరి ముక్కలా పగిలిపోయేటవాడు. కొంతమంది కొబ్బరికాయ కొడతారండి, అలా కొడతారు బండరాయి మీద, దెబ్బకి తునాతునకలైపోతుంది ఆ కొబ్బరి చెక్క అనమాట. అలా వాడి శిరస్సు అంతా ముక్కలు ముక్కలైపోయింది. ధూమ్రాక్షుడు మరణించగా మిగతా రాక్షసులు హతశేషులు ఉంటారుగా, చావగా మిగిలిన వాళ్ళు బాబో ఏ రావణో ఏ రక్షించంటూ పారిపోయారు. దాంతో వానరులు ఆనందంతో జై హనుమంతుడు హనుమంతుడు చుట్టూ చేరి ఆయన చుట్టూ చేరి భజన చేసి దొరికిన పళ్ళు దొరికినట్టు తినేయడం మొదలుపెట్టారు. యుద్ధం చేసినప్పుడు ఆకలి వేస్తుంది కదా, ఆకలి వేసినప్పుడు ఏం దొరికితే తినేస్తారు. వాళ్ళు శాకాహారులు కనుక ఆకులు కొమ్మలు అలములు దుంపలు ఫలాలు శుభ్రంగా భక్షించి హనుమంతుడిని ప్రశంసించారు. ఇప్పుడు రావణాసుడికి మళ్ళీ మతిపోయింది. దీర్ఘముష్ణం వినిశ్యస్య క్రోధేన కలుషీకృత అబ్రవీద్ రాక్షసం సోరం వజ్రదంష్ట్రం మహాబలం. ఒక్కసారి రావణాసుడు మళ్ళీ హతాశుడైపోయాడు, పెద్ద నిట్టూరు పిడిచాడు. అది కూడా దీర్ఘమైన వేడి గాలి విడిచిపెట్టాడు అనమాట. మనం విడిచిపెట్టే గాలి ఎప్పుడు వేడిగానే ఉంటుంది, అది కొంచెం పెద్ద గాలి అనమాట. అందుకే నిట్టూర్పు అంటారు, నిడు ఊర్పు నిట్టూర్పు. కొంతమంది మామూలుగా అని వదిలేస్తారు, కానీ కొంతమంది అంటారు అరగంట దిక్కుమాల మూలుగు. అలా మూలిగాడు. కోపంతో హృదయం ఇంకా పాడైపోయింది, కలుషమైపోయింది. అంటే అంత బాగా బాధ పొందాడనమాట. అటువంటి వాటిని మానసిక దుఃఖం అంటారు, అది పొందాడు. ఇప్పుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుని కేసు తిరిగాడు. వజ్రదంష్ట్ర వింటున్నావు కదా యుద్ధము గురించి, మహావీరుడు పరాక్రమవంతుడు ధూమ్రాక్షుడు ఢామ్ అన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, నీ కోరలు వజ్రముల వలె కఠినమైనవి, వాటితో హనుమదాదుల్ని చీల్చి చండాడి చంపేసిరా అన్నాడు. ఇప్పుడు మహామాయావి వీరాది వీరుడు ఆయన వజ్రదంష్ట్రుడు దాన్ని బెదిరాడు. వీళ్ళ పేర్లు ఏం తెలుస్తాయి, వీళ్ళ మొహం ఏదో రావణాసుడు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు ఇలాంటి వాళ్ళు అయితే తెలుస్తారు, కానీ వజ్రదంష్ట్రుడు వాడి మొహం దంష్ట్రుడు వీళ్ళ గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎంతో ఎంతో వీరులు అయ్యి ఉండొచ్చు, కానీ ఆ స్థాయి ఏది రావణుడి స్థాయికి చెందిన వాళ్ళు కాదు. ఇటువంటి వాళ్ళందరినీ ముందు పంపేశాడు. వీళ్ళంతా చచ్చాక అప్పుడు మహారాజు గారు లాస్ట్ అండ్ ఫైనల్గా వస్తారు. ఇప్పుడు రాజుగారు డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళకూడదు కదా, ముందు వాడి దగ్గర ఉన్నటువంటి సామాన్యులందరూ వెళ్ళిపోవాలట. పాపం వీడు కూడా అంతో ఎంతో యుద్ధం చేసే శక్తి కలిగిన వాడే. సామాన్యుడైతే రావణాసుడి దగ్గర దండనాయకుడిగా ఎందుకుంటాడు, కాకపోతే వీడు ఇంద్రుడి దగ్గర పనిచేసే చిన్న చిన్న వాళ్ళతో యుద్ధం చేసినవాడు. ఈ వజ్రదంష్ట్రుడు మహారథాన్ని సిద్ధం చేసుకుని రథమెక్కి రథంలో రకరకాల కర్రలు కత్తులు ఈటెలు విచిత్రమైన సోలములు ఇవన్నీ పుచ్చుకుని యుద్ధానికి బయలుదేరాడు. వాడి వెనకాల 200,000 మంది రాక్షస వీరులు కూడా సహాయంగా బయలుదేరారు. వీడు రణోత్సాహం కలిగిన వాడు. దారి పొడుగునా తనకు ఎదురవుతున్న అపశకునములను ఏమాత్రము పట్టించుకోకుండా వెళ్ళడం మొదలెట్టాట. దారి పొడుగున వాడికి అపశకునాలు అయ్యాయి, వాడికి ఎడమ కన్ను అదిరింది, ఎడమ చెయ్యి అదిరింది, ఎడమకాలు అదిరింది, దుమ్ము మీద పడింది, పైనున్న జెండా తనంతా తానే విరిగిపోయింది. ఇదంతా చూస్తూ ఉంటే రాక్షసులకు వినాశనము తప్పదు, వానరులకు జయము తప్పదు అని తెలుస్తున్నది. అయినప్పటికీ వాడు అవి లెక్క చేయకుండా ముందే యుద్ధానికి వెళ్ళాడు. మళ్ళీ యుద్ధం మొదలయ్యింది. వీడు వేసే మహాభయంకరమైన బాణములు, రాక్షసులు వేసే ఆయుధాలకి వానరుల్లో కొంతమందికి చేతులు కాళ్ళు తెగిపోతున్నాయి, తలలు తెగిపోతున్నాయి, ముక్కులు తెగిపోతున్నాయి, వేళ్ళు తెగిపోతున్నాయి, ఒళ్ళు తెగిపోతోంది, చర్మం చిట్లిపోతోంది, రక్తం ఒక మహాప్రవాహమై సముద్రంలో కలిసిపోయి ఒక రకమైన ఆకుపచ్చ రంగులోనూ నీలివర్ణంలోనూ ఉండే సముద్ర జలము కూడా ఎర్రగా మారిపోయిందిట. అంత రక్తం అందులో గడిపోయిందన్నారు. అదే రక్తపాతం అంటే. వజ్రధనుష్టుడు ధనుష్టంకారం చేస్తూ ప్రయోగించిన బాణవుల దెబ్బకి ముందు చెవులు కూడా చిల్లులు పడిపోతున్నాయట. మహాఘోర యుద్ధం జరిగింది. ఆ సమయంలో వాణ్ణి చూస్తే చేతిలో యమపాశం పుచ్చుకొని, యమదండం పుచ్చుకొని యముడే యుద్ధానికి వచ్చాడా అన్నట్టుగా ఉన్నాడు. వానర వీరుడు ఈ విధంగా వజ్రధనుష్టుడి వల్ల నాశనమైపోతూ ఉంటే కుమారుడు అంగదుడు చూశాడు. ఇదంతా అంగదుడి వైపు ఉన్నటువంటి యుద్ధం అన్నమాట. అంగదుడు ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అతడు పెద్ద చెట్టు పీకి ఆ చెట్టుతో వజ్రధనుష్టుడి ముందున్నటువంటి వానర వీరుని చితక్కొట్టాడు. ఆ తర్వాత ఆ చెట్టుని వజ్రధనుష్టుడి మీదకి విసిరాడు. వజ్రధనుష్టుడు ధనుస్సు ఎక్కుపెట్టి అర్ధచంద్రాకారం కలిగిన 8 బాణములతో ఆ చెట్టుని 8 ముక్కలు చేసి పారేశాడు. ఈ విధంగా అంగదుడి యొక్క చెట్టు విరిగిపోగా అంగదుడు ఈసారి పెద్ద బండరాయి విసిరాడు. ఆ బండరాత్రి కూడా వాడు ముక్కలు చేశాడు. ఆ సమయంలో జరుగుతున్న యుద్ధంలో ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియదు. చీకటి ఇంకా ఉండడం వల్ల రాక్షసులు రాక్షసులతోనే కొట్టేసుకుంటారు ఒక్కోసారి. వానరులు వానరుల మీదే పడిపోతున్నారు. ఆ సమయంళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎవరు వానరులో ఎవరు రాక్షసులో చూసుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. రాక్షసుల యొక్క బలానికి మొదట్లో వానరులు పారిపోవడం మొదలెట్టారు. అప్పుడు మహావీరుడు అంగదుడు, మీరేమి కంగారు పడకండి, నేనున్నాను అని శిలావర్షం కురిపించాడు రాక్షసుల మీద. ఈతడు విసురుతున్న బండరాళ్ల దెబ్బలకి బండల్లాంటి రాక్షసుల యొక్క శరీరాలు గుండెలు పగిలిపోయి చచ్చి కొంతమంది పారిపోయారు. ఆ మహాయుద్ధం అద్భుతంగా జరిగింది. అప్పుడు వానరులు రాక్షసులు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు యుద్ధరంగంలో అంగదుడు వజ్రధనుష్టుడే మిగిలారు. వీరుడు యుద్ధానికి సంసిద్ధులయ్యారు. ఈ ఇద్దరు ఒకరితో ఒకరు మల్ల యుద్ధం చేశారు, ముష్టి యుద్ధం చేశారు, పిడికెళ్లతో కొట్టుకున్నారు, అంకుశాలతో పొడుచుకున్నారు, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు గదలతో కొట్టుకున్నారు, కత్తులతో కొట్టుకున్నారు, గ్రక్కున్నారు, గిల్లుకున్నారు. మహావీరుడైన అంగదుడు పెద్ద చెట్టుని పెకలించి వజ్రధనుష్టుడి మీదకి విసిరేశాడు. వాడేం చేశాడు, టక్కన పక్కకి తప్పుకొని తన మీదకి వచ్చి పడుతున్నటువంటి ఆ చెట్టుని తన ధనుస్సుకి బాణాలు ఎక్కుపెట్టి నరికి వేశాడు. అంగదుడు ఈసారి పెద్ద బండరాయి విసిరాడు. అప్పుడు వజ్రధనుష్టుడు గదతో దాన్ని కొట్టబోయాడు. కానీ ఈ రాతి దెబ్బకి గద దూరంగా పడిపోయిందిట. వాడి రథం ముక్కలైపోయింది. వాడి సారథి చచ్చిపోయాడు. వాడికి ఉన్న గుర్రాలు చచ్చిపోయాయి. కాసేపు ఆ గదను అలాగే పట్టుకుని స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు వాడు. కొంతసేపటికి మూర్ఛ నుంచి తేరుకుని ఈ వజ్రధనుష్టుడు మళ్ళీ గద పుచ్చుకుని అంగదుడి వక్షస్థలం మీద కొట్టాడు. దాంతో అంగదుడు కూడా ఒక క్షణం పక్కకి పడ్డాడు. అప్పుడు అంగదుడు గద పట్టుకున్నవాడి భుజం మీద కొట్టాడు. గద కింద పడిపోయింది. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఆయుధాలు లేవుగా, అందుకని వాళ్ళిద్దరూ పిడికిళ్లతో కొట్టుకోవడం మొదలెట్టారు. ముష్టి యుద్ధం అనమాట. డిస్కో అంటే డిస్కో అని ముష్టి యుద్ధం చేయడం మొదలెట్టారు. మనకి సినిమాల్లో పక్కన అనకాతల దిక్కుమాలి శబ్దాలు చేస్తారు, కానీ నిజానికి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటేట మొత్తం లంకే దద్దరిల్లిపోయిందన్నారు. వీడు వాణ్ణి వాణ్ణి వీడు డామ్మని కొట్టగానే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. ఏమంటే మనకి చప్పట్లు ఇలా కొడితేనే శబ్దం వస్తుంది, ఏది మనలాంటి బక్క చిక్కిన వాళ్ళని కొడితేనే చప్పట్ల శబ్దం వస్తూ అంటే, అంతటి బలశాలు బండరాళ్ళ వంటి శరీరాలు కలిగిన అంగదుడు వజ్రధనుష్టుడు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆ శబ్దములు ఎలా ఉంటాయో ఆలోచించండి. మారుమోగిపోయింది లంక. సముద్రం ప్రతిధ్వనించింది, ఆకాశం ప్రతిధ్వనించింది, ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలమైపోయింది. ఇద్దరు చాలాసేపు కొట్టుకున్నారు. ఒక్కొక్కసారి కాళ్ళు వెనక్కి తిప్పుతూ ముందుకు దూకుతూ మోకాళ్ళ మీద నిలబడుతూ యుద్ధం చేశారు. యుద్ధం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వీళ్ళు ఇలా మోకాళ్ళు నేల మీద అంచి అవతల వాడి నడుము పట్టుకుని పైకి విసరడం. అప్పుడు వాడు కింద పడి వాడు మోకాలు వంచి ఈ అంగదుడు నడుము పట్టుకుని విసిరేవాడు. ఈ విధంగా ఇద్దరు ఘోర యుద్ధం చేస్తూ ఉండగా అమాంతంగా కత్తి తీసి అంగదుడిని కొట్టాడు వాడు. అంగదుడు కూడా కత్తి దెబ్బలు తింటూ కూడా ఏమాత్రం ఆలోచించకుండా వాడు డొక్కల్లో పిడికిళ్లతో కొట్టాడు. దాంతో ఇద్దరు స్పృహ కోల్పోయి కింద పడిపోయారట. మోకాళ్ళ మీద ఇలా వంగిపోయి మూర్చిపోయారు వాడు. అంటే మూర్చిపోయేవాడు సాధారణంగా నేల మీద చచ్చిన వాడిని పడినట్టు పడతారు, కానీ వాడు అలా పడకుండా మోకాళ్ళ మీద ఇలా ముందుకు వంగిపోయారన్నమాట. కొంతమంది ఉపన్యాసంలో మోకాళ్ళ మీద కూర్చుంటారు సారు, అలాగా తలలు వంచి కాసేపు తల వేళ్లాడేసి కూర్చున్నారు. ఆ సమయంలో అంగదుడు మహాకోపంతో, ఒరే నా అంత వాడిని పడగొడతావట్రా అని వజ్రదోష్టుడి వరలో పెద్ద కత్తి ఉంది, వాడి వరలో కత్తి లాగి వాడిని పటక్క నరిగి పారేశాడు. దెబ్బకి వాడు తల తెగి అంత దూరం పడిపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అసలు వాడు తేరుకునే అవకాశం కూడా లేకపోయింది. తేరుకునేలోపే వాడి శిరస్సు తెగిపోవడంతో రాక్షసులు హడిలిపోయి లంకా నగరం కేసి పారిపోయారు. రావణ అన్నారు, అర్థమైపోయింది, రావణాసుడికి వెళ్ళి పరిగెత్తుకు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కడు పోయాడని చెబుతూనే ఉంటారుగా, ఇంత పూర్వం ధూమ్రాక్షుడు పోయాడు హనుమంతుడి చేతిలో, ఇప్పుడు వజ్రదోష్టుడు కూడా నేల మీద పడిపోయాడు, వాడి తలకాయ కూడా తెగిపోయింది అనగానే, ఇప్పుడు రావణుడు తన ఎదురుగుండా ఉన్న సేనాధిపతి ప్రహస్తుణ్ణి పిలిచాడు. ప్రహస్తుడు ఇలా రెండు చేతులు జోడించి రావణుని దగ్గరకు వచ్చి నమస్కరించాట, అంజలి ఘటించి నమస్కరించాడు. మహాప్రభు ఏమిటి కర్తవ్యం అన్నాడు. వాడికి తెలుసు లోపల ఉన్న కర్తవ్యం ఒకటే, అయినప్పటికీ రాజుగారిని అడగాలి కదా, మహాప్రభు ఏమిటి నా పని అనగా, ప్రహస్త వింటున్నావు కదా యుద్ధ వార్తలు, ఎంత విచిత్రం ఇది, ధూమ్రాక్షుడు వెళ్ళిపోయాడు, వజ్రదంష్టుడు పళ్ళూడి నేల మీద పడి చచ్చిపోయాట, ఇక ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా వెళ్ళిపో, నీతో పాటు అకంపనుడు మొదలైనటువంటి మహావీరుల్ని వెంట పెట్టుకోడు. ఈ అకంపనులు నికుంభులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండోయ్, అందులో మనం ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, చచ్చిపోయిన వాడి పేరు మళ్ళీ వస్తుంది ఉండనుకోకర్లా, ఎందుకంటే రాక్షసుల్లో చాలా పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి, తప్పదు అవే పేర్లు పెట్టుకోవాలి. ఏం చేస్తాం, ఓసారి నేను ఇలాగే వేదిక మీద ఉపన్యాసం చెబుతూ ఉండగా ఉపన్యాసం పూర్తయింది, ఆఖరన సుబ్బారావు గారు స్టేజ్ మీదకి రావాలి అన్నారు ఆర్గనైజర్ గారు. ఓ పాతిక మంది వచ్చారు, ఈ పాతిక మంది సుబ్బారావులు వచ్చారు, ఎందుకంటే అక్కడ పాతిక మంది ఉన్నారు. ఏ సుబ్బారావు గారు చెప్పకపోవటం వల్ల, అశోక్ నగర్ సుబ్బారావు గారా, లేకపోతే ఉప్పల సుబ్బారావు గారా, లేకపోతే తాతగారి దగ్గర ఉన్న సుబ్బారావు గారా, ఎవరో చెప్పదు మరి. అందువల్ల మనకి చాలామంది పేర్లు ఉంటాయి, ఏదో పద్మాకర్ లాంటి పేర్లు కొంచెం తక్కువ మందికి ఉంటాయి తప్ప ఎక్కువ మందికి సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, రామారావు ఇలాంటి పేర్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే రాక్షసులు దుర్జయుడు, అకంపనుడు, నికుంభుడు, కుంభుడు ఇలాంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు అబ్బో కోకొల్లలు, కోట్ల మంది రాక్షసులు కదా. కాబట్టి వీళ్ళ పేర్లను చూసి మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రహస్తుడితో ఏమన్నాడు, అకంపనుడు మొదలైన మహావీరుల్ని వెంట పెట్టుకో, వీళ్ళంతా భయంకరాకారులు, వీళ్ళు కామరూపులు కూడా, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు. ఒక్కొక్కప్పుడు రాక్షసులుగా, ఒక్కొక్కప్పుడు గ్రద్దలుగా, ఒక్కొక్కప్పుడు కోతులుగా కూడా మారగలరు. అటువంటి వీళ్ళందరినీ వెంట పెట్టుకొని మహాయుద్ధం చేసి వానరులను సంహరించి రామలక్ష్మణులు మరణించారు అనే శుభవార్త నాకు అందించన్నట. ఓ ఇక నేను బయలుదేరానంటే ఇంక ఈ ప్రపంచంలో మరెవరూ మిగలరు అని ప్రహస్తుడు తనను తానే ప్రశస్తుడిగా భావించి యుద్ధానికి బయలుదేరాడు. ఇతనికి సాయంగా అకంపనుడు మొదలైనటువంటి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళంతా మహాపర్వతాకారులండి బాబు, ఒకళ్ళ ఇద్దర, దాదాపు 100 వీరులు అకంపనాదులు. అందులో ప్రహస్తుడు తాను డైరెక్ట్గా వెళ్లకుండా, ప్రహస్తుడు అప్పుడే వెళ్ళడం మరి ధర్మం కాదు కదా, ముందు వీళ్ళని పంపాలి, వీళ్ళంతా చేస్తే అప్పుడు వాడు వెళ్ళాలి. రావణాసురుడు చెప్పిన మాటలు విన్నట్టే వింటారు, కానీ సేనాధిపతులు వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. ముందే ప్రహస్తుడు సేనాధిపతి వెళ్ళకూడదు, అందుకని ఆయన ఏం చేశాడు, అకంపన నువ్వు వెళ్ళు, నీతో పాటు వీరుల్ని 100 వెంట పెట్టుకెళ్ళు, సైనికులు ఎలాగో వస్తారు లక్షలాది మంది, నువ్వు రామలక్ష్మణుల్ని వాళ్ళని సంహరించిన తర్వాత అప్పుడు నిన్ను ప్రశంసించడానికి నేను వస్తాను అని లోపల, నువ్వు తెచ్చాక నేను వస్తాను అనుకున్నాడు పాప. వీడు బయలుదేరాడు. ఈ అకంపనుడు ఆ పూట వానరుని నిజంగానే కంపింపజేసాడండి. ఘోర యుద్ధమే జరిగేసింది, భయంకర యుద్ధం జరిగింది. యుద్ధరంగంలో కుముదుడు, నలుడు, మహేంద్రుడు, ద్విజుడు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు ఈసారి హనుమంతునితో పాటుగా. ఎందుకంటే వచ్చినవాడు అకంపనుడు, అకంపనుడు యుద్ధం చేస్తే ప్రపంచం అంతా కంపించిపోతుంది, వాడు మాత్రం కంపించడు. అకంపనుడి సైనికులందరినీ వాడు నరికేయడం మొదలెట్టారు, కొందరు ముక్కులు గిల్లారు, కొందరికి చెవులు పీకేశారు, చెవులు ఇలా పట్టుకులైతే మొత్తం ఊడొచ్చేసాడు డొప్పలతో సైతంగా. ఆపరేషన్ చేసేటప్పుడు చెవులు ఇలా కోస్తారు చూసారా, అంత టక్కన గోళ్లతో కోసేశారట వాళ్ళు. మీరు ఎప్పుడన్నా ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెవికి ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తారు? ముందు డొప్ప మొత్తం తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆపరేషన్ చేసి మళ్ళీ దాన్ని కుట్టేస్తారు, మళ్ళీ నేక్గా కొస్తారు. అలాంటి ఆపరేషన్ ఒకటి నేను చూసా. కానీ ఈ రాక్షసుల దగ్గర ఉన్నటువంటి వానరులు ఉంటే డాక్టర్లకి చాలా శ్రమ తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ గోళ్లతో ఇలా అనగానే మొత్తం డొప్పంతో ఊడొచ్చిందిట, చక్కగా ఆపరేషన్ చేసి కోసినట్టు కోసి పారేశారు. రాక్షసుల చెవులు పీకి పారేశారు. అమ్మ బాబోయ్, కొంతమంది చెవులు పుచ్చుకునే వాళ్ళు అవుతారండి బాబు. చిన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మా మేస్టర్ ఒక ఆయన ఉండేవాడు, పాఠం చెబుతున్నప్పుడు చెవులు ఉచ్చుకుని ఒక్క లాగులు అయ్యేవాడు. 3-4 రోజులు చెవులు గుయ్యమనేవన్నమాట. ఎందుకో కొంతమంది టీచర్లు క్రూరంగా కొట్టేస్తారు. ఇంకొక ఆయన ఉండేవాడు, ముక్కుపొడి డబ్బా ఉండే చేతిలో ఆ డబ్బా పెట్టి అందరినీ టింగ్ టింగ్ అని కొట్టేవాడు. ఈ మాడు పగిలేది. అప్పట్లో మనుషులకి కొంచెం బలం ఎక్కువ ఉండేది కనుక అప్పుడు మేస్టర్లు కొట్టినా కంప్లైంట్ చేసేవారు కాదు కనుక ఆ రోజులు చెల్లిపోయాయి. ఇప్పుడా టీచర్లంతా హడిలిపోతున్నారు స్కూల్కి వెళ్ళినప్పుడు. ఎప్పుడు ఎవడు ఏం కంప్లైంట్ చేస్తాడో వాడిని వాడే కొట్టుకుని కూడా వచ్చి ఏ సోషల్ మీడియాకు ఇస్తే ఈ టీచర్ ఉద్యోగం ఏమైపోతే తెలీదు. టీచర్కి ఫ్యూచర్ లేదు ఇప్పుడు, అలా అయిపోయింది. భయపడిపోతున్నారండి అందరూ. ఉద్యోగం ఉంటే హడలెత్తిపోతున్నాం మనం. అసలు పిల్లలకి ఇంకేం పాఠం చెబుతారు ఎవరన్నా? చాలా కష్టమైపోయింది వాతావరణం, ఇవాళంతా మారిపోయింది. కానీ పూర్వం చక్క మేస్టర్లు అప్పుడప్పుడు బాధేవారు, మోకాళ్ళ గుంజీలు తీయించేవారు. పొద్దునుంచి సాయంకాలం దాకా బల్ల మీద నిలబెడితే కూడా మా ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకునేవారు కదా తెలిసిన. ఇప్పుడు బల్ల మీద స్టాండ్ అంటే వీడికి ఇంకా స్టాండింగ్ పొజిషన్ ఉండదు. తర్వాత వీడికి ఇంటికి వెళ్ళి బ్యాండే, ఉద్యోగం పోయినట్టే. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే చెవులలో పట్టుకుని మొత్తం పీకి పారేశారట. దాంతో అకంపనుడు గొళ్ళు మండింది. దృష్ట్వాతు కర్మశత్రూణాం సారథిం వాక్యమబ్రవీత్. ఈ కుముదుడు, నలుడు, మయందుడు, ద్విధుడు మొదలైన వీరులు మన రాక్షస వీరుల యొక్క చెవులు పీకుతున్నారు, ముక్కులు కోసేస్తున్నారు. ఇది ఏమాత్రం సహించడానికి వీలు కానిది అని పళ్ళు పటపట కొరుకుతూ తన రథసారథితోటి ఇలా అన్నాడు అకంపరుడు. సారథి, చూచావా ఈ వానర వీరులని? మన రాక్షస యోధులందరినీ పరిమారుస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి వీళ్ళని చంపి మన వాళ్ళని రక్షించకపోతే మనమేమిటి, మన బతుకేమిటి? నడు అని సారథిని రథం ఒకటి తోలమన్నాడు. సారథి రథం మహావేగంగా ముందుకు తోలాడు. వెంటనే అతడు ధనుష్టంకారం చేసి తీవ్రమైన నిశితమైన మహాభయంకరమైన బాణములు వర్షం కింద గుప్పించాడు. ఆ వర్షం దెబ్బకి చాలామంది వానర వీరులు దెబ్బతిని కింద పడిపోయారు. కొందరు స్పృహ కోల్పోయారు, కొందరికి ప్రాణాపాయ స్థితి వచ్చింది. తాన్ మృత్యువశమాపన్నాన్ అకంపన వశంగతాన్ సమీక్ష్య హనుమాన్ జ్ఞాతీన్ ఉపతస్థే మహాబలః. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు, చావడానికి సిద్ధంగా ఉన్నవారు, చచ్చినవారు, అవయవాలు తెగిపోయిన వారు అయిన వానరుల్ని చూచిన హనుమంతుడు మహావేగంగా, మా వారిని నేను రక్షించుకోవాలి అనుకుంటూ అక్కడికి వచ్చాడు. ఆయన మహాబలవంతుడు, అందుకే తన వాళ్ళని రక్షించుకోవడానికి వచ్చాడు. హనుమంతుడు చూడగానే మళ్ళీ దెబ్బలు తిన్న వానరులు ఉత్సాహం పొందారు. రెండోయ్ అమ్మయ్య, మా ఆంజనేయుడు మాకు రక్షణగా వచ్చాడు, ఇక పర్వాలేదు అనుకున్నారు, లేకపోతే పారిపోదాం అనుకున్నారు వాళ్ళు. ఆ సమయంలో హనుమంతుడు వచ్చి, మీరు నా వెనక ఉండండి, వీడి సంగతి నేను చూస్తానన్నాడు. అకంపనుడు హనుమంతుడు చూడగానే, నువ్వేనా మా లంకానగరం మొత్తం తగలబెట్టావు, నా బిల్డింగ్ కూడా కాల్చావు, ఎప్పటికి కూడా ఇంకా నా బిల్డింగ్ బాగుపడలేదు, అసలు ఈ మధ్యన వర్కర్లు సరిగ్గా పనిచేయటం లేదు, బిల్డింగ్ కాలిపోయి రంగేయరంటే ఏడాది కానీ వేయడం లేదు, అటువంటి సమయంలో నా బిల్డింగ్ అంతా పాడు చేసింది నువ్వేనా, నా భవనాన్ని నువ్వు కాల్చావు, నా అగ్నిజ్వాలల వంటి బాణాలతో నిన్ను కాల్చి వేస్తాను అని నిశితమైన తీవ్రమైన బాణాలతో హనుమంతుడు కొట్టాడు. హనుమంతుడి శరీరమంతా బాణాలు గుచ్చుకుపోయాయి. తల దగ్గర నుంచి పాదముల వరకు హనుమంతుడి శరీరమంతా ముళ్ళపందికి ముళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నట్ట అయిపోయట. అంటే ఒళ్ళంతా గుచ్చుకున్న బాణములు ఆయనకి ఎలా ఉన్నాయి, ముళ్ళపంది శరీరం మీద ముళ్ళవలే కనపడ్డాయి. మీరు ముళ్ళపందిని చూశారుగా, దానికి ముళ్ళు ఇలా కనపడతాయి. హనుమంతుడు ఇప్పుడు అలా కనపడ్డాడు. వెంటనే హనుమంతుడు ఒక్కసారి శరీరాన్ని చిన్నగా చేసుకున్నాడు. అలా చిన్నగా చేయటం వల్ల ఏమైపోయింది, గుచ్చుకున్న బాణాలన్నీ ఊడి కింద పడిపోయాయి. అలా ఊడిపోయాక హుమ్మని మళ్ళీ శరీరం పెంచాడు. రివ్వున ఆకాశంలో ఎగిరొచ్చి అకంపనుడి మీదకు దూకాడు. అలా దూకుతున్నటువంటి వానరుడి మీద అర్ధచంద్రాకారపు నారాచ్యం ఒకటి కొట్టాట. భయంకరమైన బాణం కొట్టాడు వాడు. హనుమంతుడు ఈ బాణం దెబ్బకి ఒక్క క్షణం కదిలిపోయి, నా దగ్గర ఆయుధం లేదు, వీడి దగ్గరేమో ఆయుధాలు ఉన్నాయి, అందుకే రెచ్చిపోతున్నాడని భావించి అటు ఇటు చూశాడు. దూరంగా ఒక పెద్ద కొండ కనపడేది. లంక అంతా కొండలేగా, లంకలో ఏమేపు చూసినా కొండలు కొండలు కొండలు. అందులో పెద్ద కొండ శిఖరం పెకలించి దాన్ని గిరగిరా తిప్పి ఈ అకంపరుడి మీదకి విసిరాడు. వాడేం చేశాడు, అలా మీదకు వస్తున్నటువంటి కొండని బాణాలతో ముక్కలు ముక్కలు కింద కొట్టేశాడు. అంటే హనుమంతుడు కష్టపడి పెకలించి విడిచిపెట్టిన కొండ వాడి బాణాల దెబ్బలకి తునాతునకలైపోయింది, ఆకాశంలోనే ముక్కలైపోయింది. హనుమంతుడికి ఇంకా కోపం వచ్చింది. సహ అశ్య కర్ణం సమాసాద్య రోషదర్పాన్వితో హరిహి. అశ్వకర్ణం అంటే నల్ల మద్ది చెట్టు, మద్ది చెట్లలో నల్లగా ఉన్న చెట్లు ఉంటాయి. ఈ నల్ల మద్ది చెట్టు ఒకటి ఉంది, అక్కడ పెద్ద చెట్టు, అది కొన్ని వందల ఏళ్ళుగా పెరిగినటువంటి చెట్టు. ఆ చెట్టు మొత్తాన్ని నేను ఈ పువ్వు తీసినంత తేలిగ్గా పెకలించేట. ఈ పువ్వు తీయడానికైనా నాకు అంతో ఎంతో ప్రయత్నం కావాలి. హనుమంతుడు చాలా సులభముగా సులువుగా తేలికగా ఆ చెట్టు పీకి ఆ చెట్టు అలా విసిరాడు. మీ మీద కాదు, అకంపనుడి మీద. ఆ అకంపనుడి మీదకి ఆ చెట్టు విసురుతూ ఉంటే వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ రథంలోంచి కిందకి దూకేశాడు. ఇది వెళ్ళి రథాన్ని ఢీ కొట్టింది, దెబ్బతో రథం మొత్తం తునాతునకలైపోయింది. వీడు అందులో ఉంటే వీడు తెచ్చేవాడు. అయినా వాడు కిందకి దూకి మళ్ళీ ధనుష్టంకారం చేసి 14 బాణాలతో కొట్టాడు హనుమంతుడిని. హనుమంతుడు ఆ బాణాలు పీకి ఆ బాణాలతోటే వాడి నెత్తి మీద కొట్టాడు. వాడి బాణాలు వాడికే తగిలేటండి. తన ఒంటికి గుచ్చుకున్న బాణములు పీకి మళ్ళీ వెసరగానే అవి అకంపనుడికి శరీరం అంతా గుచ్చుకుని వాడి శరీరం అంతా నెత్తురు వర్షించింది. ఈ విధంగా ఘోర యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో ఇంకో పెద్ద చెట్టు పీకాడు ఈసారి ఆంజనేయుడు. ఇది ఇందాకటి చెట్టు కంటే పెద్ద చెట్టు. ఆ చెట్టు పుచ్చుకుని పీకి గిరగిరగిరగిరగిరా తిప్పేశాట. కొంతమంది సరే ఎలా తిప్పేస్తారు, అలా గిరగిరగిరగిరా చెట్టు తిప్పి దాంతో అకంపనుడి నెత్తి మీద కొట్టాడు ఒక్క దెబ్బ. అలా కొట్టాడు. ఇంకేముంది, తస్య చెయ్యి వసిరో నాస్తి, వాడి తలకాయ లేదు. నచ జానుని, మోకాళ్ళు లేవు, కళ్ళు లేవు, ఒళ్ళు లేదు, పళ్ళు లేదు, శరీరం అంతా తునాతునకలైపోయింది, చిన్నాభిన్నమైపోయింది, ముక్కలు ముక్కలైపోయాడు వాడు. ఢామ్ అనే శబ్దంతో చచ్చిపోయాడు వాడు. దాంతో అకంపనుడు చావగానే కంపించిపోయిన రాక్షసులు హడినిపోయి చకాచకా పరిగెత్తుకుంటూ లంకానగరంలోకి పోయారు. ఇప్పుడు వానరులంతా ఆంజనేయుడి దగ్గరకు వచ్చి, ఆంజనేయ నువ్వు మా పక్కన ఉండబట్టి కదా విజయం వచ్చింది. ఈ అకంపనుడు ఎప్పుడూ కంపించడు, కంపించడంటే వణికిపోవటం, దేనికి వణకడం, అందుకే వాడికి అకంపనుడు అని పేరు. వాడే కంపించాడు. ఈ దెబ్బతో రావణాసురుడు హృదయం కంపిస్తుంది, మేము మాత్రం అకంపనులు అయ్యాం అంటూ ఆంజనేయుడిని తెగమెచ్చుకుని, బాణాలు గుచ్చుకున్నాయా, నెప్పి పెట్టిందా అని ఒళ్ళు నిమిరారట. ఆయన చిరునవ్వు నవ్వి, ఈ గాయాలా, ఇవి నా గాయాలేంటి, ఇవన్నీ నాకు ఆభరణాలు, సన్మానాలు అన్నాడు ఆయన. ఇక్కడ వానరులంతా విజయంతో గర్వంతో ఎగిరి గంతులేస్తున్నారు. దేవతలు పైనుంచి చూచి, అమ్మయ్యా, ఒక్కడొక్కడు ఒక్కొక్కడు చూస్తున్నారు, వీళ్ళంతా మమ్మల్ని ఎన్నో ఏడిపించారు, చాలా సంవత్సరాలు మాతో యుద్ధం చేసి మమ్మల్ని పీడించిన రాక్షసులంతా ఒకరి తర్వాత ఒకరు చచ్చి వేరే స్వర్గానికి వస్తున్నారు. రెండ్రే, మీరు బతికున్న రోజుల్లో స్వర్గాన్ని ఆక్రమించారు, ఇప్పుడు చచ్చి వేరే స్వర్గానికి వచ్చాక చచ్చినట్టు మా పాదాల దగ్గర దాసులై పడి ఉంటారు అనుకుంటూ దేవతలు హనుమంతుడిని ప్రశంసించారు. ఇది విన్నాడు రావణుడు, ఆశ్చర్యపోయి తెల్లబోయి, ప్రహస్త, అకంపనుడిని పంపావు నువ్వు, వాడు తెచ్చాట, నువ్వు అకంపనుడికి సాయంగా వెళ్ళలేదనుకుంటాను, ఈసారి నా మాట విని నువ్వే వెళ్ళన్నట్ట. ప్రహస్తుడు చిన్నబుచ్చుకుని అలాగేనంటూ బయలుదేరాడు. ఈ ప్రహస్తుడితో పాటుగా కొంతమంది మహావీరులు బయలుదేరారు. రావణుడు ఎందుకైనా మంచిదని ఇలా అన్నాడు, ఈ ప్రపంచంలో ఉత్సాహం కలిగిన వాడు యుద్ధరంగంలో శత్రువులు జయిస్తాడు. వెళ్ళేటప్పుడు మనస్సులో భీతి ఉంటే, భయం ఉంటే వాడికి శక్తి ఉన్నా యుద్ధంలో విజయం పొందలేడు. ఎప్పుడైనా మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు మనం భయపడితే ఏ యుద్ధం చేస్తాం? ఏ రంగంలో అయినా అంతే. క్రికెట్ ఆడేవాడు ముందే నేను డక్అవుట్ అవుతానేమో అనుకుంటే వాడు డొక్కలు పగులుతాయి. నేను గ్యారంటీగా విజయం పొందుతానని నమ్మకం ఉండాలి. ఉపన్యాసానికి వచ్చే ముందు ఈ పూట నేను చెప్పలేనేమో అని నేను అనుకుంటే ఏం చెప్పగలను? నేను చెప్పగలనే ధైర్యం ఉండాలి. అందువల్లే రావణుడు ఏమంటున్నాడు, నీలో గొప్ప శక్తి ఉన్నది, నీవు, నేను, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు, ఈ ఐదుగురమే లంకానగరం మొత్తం రక్షించేవాళ్ళం. తద్వారా ప్రహస్తుణ్ణి బాగా ప్రశంసించి వెళ్ళంటున్నాడు అన్నమాట. నీ పరాక్రమం నాకు తెలుసు, నాతో సమానుడివి, నా సేనాధిపతివి. ప్రస్తుతం మహావీరాధి వీరులైన వానరులు రెచ్చిపోతున్నారు. నీవు నీలుడు ఉన్న వేపుకళ్ళు, నీలుడు వానర సేనాధిపతి, వానరుల సేనాధిపతి మరణిస్తే వానర సైన్యం కకావికలయ్యి పారిపోతుంది. అప్పుడు మనకు విజయం వస్తుంది. సేనాధిపతిని దెబ్బతీయాలి. నీవు మహావీరులైన మన వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళు, ఘోర యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు రావణాసుడి మాటలకు సంతోషపడిపోయి, ఎందుకంటే రావణుడు నాతో సమానుడు అని పొగిడాడు కదా, ఇంతవరకు ఎవరిని అలా పొగడల, ఇతన్ని పొగిడాడు. అందుకనే వెంటనే పూర్వం శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో పలికినట్టుగా పలికాడనమాట. పోలిక చూశారా? బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు పలికినట్టుగా ప్రహస్తుడు ఏం చేశాడు? రావణుడితో పలికాడు. అంటే ఈ ప్రహస్తుడు శుక్రాచార్యుడు, అవతలవాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి అపజయం తప్పలేదుగా. పైగా శుక్రాచార్యుడు పలికిన తర్వాత ఆయనకు కనుపోయింది, వీడికి మొత్తం శరీరమే పోతుందని అర్థం అనమాట. చెప్పకుండా చెప్పడం, మహారాజా నేను ఇదివరలో మీకు మంచి సలహా ఇచ్చాను, ఏమని? అనవసరంగా రామునితో యుద్ధం వద్దు, సీతని రామునికి అప్పగిస్తే ఈ యుద్ధం నుంచి మనం బయటపడతామని, నీకు జయమవుతుందని చెప్పాను. ఇతరులు చెప్పినంత గట్టిగా నేను చెప్పకపోవచ్చు, విభీషణుడిలాగా మాల్యవంతుడిలాగా నేను కఠోరంగా పలకలేను, కానీ చూచాయిగా యుద్ధమునకు బదులు సంధి మంచిది అన్నాను. అప్పుడు నా మాట నువ్వు తీసి పక్కన పెట్టేశావు. అప్పుడు నేను నీతో ఏమన్నాను? ఏమైనప్పటికీ నేను నీ వెంటే ఉంటాను, నీవు చెప్పినట్టే చేస్తాను, నీకోసం ప్రాణమిస్తాను అన్నాను. నువ్వు కూడా నన్ను ఇన్నాళ్ళు ఎన్నో రకాలుగా గౌరవించావు, అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, నీకోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సోహం దానైశ్చ మానైశ్చ సతతం పూజితస్త్వయా సాంత్వైశ్చ వివిధైహి కాలే కిన్న కుర్యాం ప్రియంతవా. నువ్వు నన్ను రకరకాల వస్తువులు దానమిచ్చి గౌరవించావు, నాకు ఎన్నో కానుకలు ఇచ్చావు, మానైశ్చ ప్రశంసలతో అభిమానించావు, నన్ను గౌరవించావు. మానవం అంటే గౌరవం, నన్ను చాలా రకాలుగా గౌరవించావు, ఎన్నో పర్యాయములు పూజించావు, ప్రేమగా పలికావు, నన్ను నీ వంటి వాడు లేడు అని ప్రశంసించావు, ఇన్ని రకములుగా నన్ను గౌరవించి నాకు సంపదలిచ్చిన నీ రుణం తీర్చుకోవాలి. మహారాజు గారి దగ్గర పనిచేస్తున్నవాడు, ఆయన సొమ్ము తింటున్నవాడు, ఆయన కోసం ప్రాణం ఇవ్వాలి. ఒక వ్యక్తి దగ్గర ఉద్యోగం చేయడం కాదు, ఆ ఉద్యోగం ఇచ్చి మనకి ఇంత అన్నం పెట్టిన వాడి కోసం ప్రాణత్యాగం చెయ్యాలి అని శాస్త్రములు చెబుతున్నాయి. నేను నీ కోసం నా సమస్తాన్ని త్యజిస్తాను. అసలు ఎంత గొప్పగా అన్నాడండి ఇది, వాడు రాక్షసులు, అది పక్కన పెట్టండి. కానీ ధర్మం ధర్మమే కదా, ధర్మం ఎవరి దగ్గర ఉన్నా మెచ్చుకోవాలి. వాడు ఏమన్నాడు? నహిమే జీవితం రక్ష్యం, నేను నా ప్రాణమును రక్షించుకోను, నాకు ప్రాణాల మీద ఆశ లేదు, పుత్ర కొడుకుల మీద లేదు, దార భార్యల మీద, ధనానివా ధనం మీద లేదు. యజమాని కోసం భార్యని, పిల్లల్ని, ధనాన్ని, చివరికి ప్రాణం కూడా త్యాగం చేస్తాను, నా ప్రాణం అర్పించి తీరుతాను. తదర్థం జీవితం యుధి, నీకోసం నా ప్రాణం అంతా త్యాగం చేస్తాను, నీకోసం నా శరీరం విడిచిపెడతాను. అంటే రాజుగారు ఆనందించకుండా ఉంటాడా? అన్నమాట నిలబెట్టుకున్నాడు కూడా ఆయన. ఇలా పలికి, సేనానాయకులారా, మనం యుద్ధాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు, సామాన్యంగా భావించవద్దు. పావు చిన్నదైనా కర్ర పెద్దదే ఉపయోగించాలి. అలాగే శత్రువులు వానరులు కదా అని వారిని చులకనగా చూసి మన వాడు నశిస్తున్నారు. ఈసారి మనం మహాసైన్యంతో ఆయుధాలతో వెడదాం, వానరులను వధిద్దాం అని బయలుదేరాడు. వీడు బయలుదేరుతూ ఉండే ముందు ఏం చేశాడు? వీడు కొంచెం బ్రాహ్మణ భక్తి ఎక్కువ, యజ్ఞములంటే నమ్మకం. చాలామంది నేను చూశానండి, వాళ్ళు ఎంత క్రూరులైనా, పాపిష్టాలైనా, వ్యసనపరులైనా, వాళ్ళకు కూడా యజ్ఞాల మీద నమ్మకం ఉంటుందంటే విజయం పొందడానికి యజ్ఞాలు చేస్తారు. వాళ్ళు కేవలం స్వార్థం కోసం యజ్ఞాలు చేస్తారు. కాబట్టి యజ్ఞం చేసేవాళ్ళంతా గొప్పవాళ్ళు అనుకోకండి. వీడు కూడా రాక్షసుడు, రావణాసుడు యజ్ఞం చేశాడు, ప్రహస్తుడు కూడా యజ్ఞం చేశాడు. ఏం చేశాడు వీడు? హుతాశనం తర్పయతాం బ్రాహ్మణాంశ నమస్యతాం ఆజ్యగంధ ప్రతిభ స్వరభిర్ మారుతో వవౌ. ముందుగా యజ్ఞశాలలో ప్రవేశించి నెయ్యి పోసి అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టి యజ్ఞం చేశాడు. బ్రాహ్మణులకి నమస్కరించాడు, అక్కడ బ్రహ్మరాక్షసులు ఉన్నారు వాళ్ళకి నమస్కరించాడు. ఆ సమయంలో అందులో నుంచి నేతితో కూడిన వాసన, అందులో వేసిన పూర్ణాహుతి వాసన వచ్చింది. పూర్ణాహుతిలో గంధం మొదలైన వెయ్యాలి కదా, ఆ వాసన సువాసన పైకొచ్చింది. ఆ వాయువులు పీల్చుకుంటూ దాన దక్షిణలు ఇచ్చి ఇప్పుడు ప్రహస్తుడు యుద్ధానికి బయలుదేరాడు, యుద్ధభేరి మోగించాడు. కానీ ఒకటి ఆలోచించండి, ఇంత పూర్వం ఈ యజ్ఞముల వల్ల అతడు విజయం పొందాడు, కానీ ఈరోజు విజయం పొందలేదు. కారణం ఏమిటో తెలిసిన, ఆనాడు యజ్ఞమునకు విలువ ఉంది. అతడు మొదట్లో ఇంత పాపాత్ముడు కాదు, ఇంతమంది స్త్రీలను అన్యాయం చేసి వాళ్ళని చంపలేదు, వాళ్ళ భర్తల్ని చంపలేదు, ఎంతోమందిని హత్య చేసిన పాపం ఇవాళ వీళ్ళ దగ్గర ఉన్నది. మొదట్లో పుణ్యం ఉన్నది, ఇప్పుడు పాపం పెరిగిపోయింది. విపరీతంగా పాపం చేసి మేము యజ్ఞం చేస్తాం కాబట్టి విజయం పొందుతాం అనుకోవడం భ్రమ అని రామాయణం చెబుతుంది. నువ్వు పైగా ఎవరితో యుద్ధం చేస్తున్నావు? సాక్షాత్తు రాముడితోటి. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాత్మునితో యుద్ధానికి వెళ్లే ముందు నువ్వు యజ్ఞాలు చేస్తే దేవుడు రక్షిస్తాడా? వెనకటికి ఆ మధ్యన ఒక ఆయన ఎవరో గుళ్ళు గోపురాలు కూలగొట్టి కొండలు పీలగొట్టి మొత్తం సొమ్మంతా పాపిష్టి సొమ్ము సంపాదించి అందులో కొంత సొమ్ము పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కిరీటం చేయించాట. కిరీటం చేస్తే ఒప్పుకుంటాడా? నువ్వు చేసిన పాపిష్టి పనులు క్షమిస్తాడా? పాపం పాపమే, పుణ్యం పుణ్యమే, ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి బయలుదేరారు. సేనాధిపతి గారితో పాటుగా నరాంతక కుంభహనుహు మహానాద సమున్నత, నరాంతకుడు, కుంభహనుడు, మహానాదుడు, సమున్నతుడు అనే నలుగురు సచివులు, మంత్రులు ఈ ప్రహస్తుడితో పాటు బయలుదేరారు. వీరు కాక మహావీరులు ఇంకా చాలామంది బయలుదేరారు. వీరంతా పూర్వద్వారాత్సనిర్యయౌ, పూర్వద్వారం నుండి వెళ్ళారు. అంటే ప్రహస్తుడు తూర్పు వేపున్న ద్వారము నుండి బయటకు వచ్చాడనమాట. వాడి వెనక ఈ సచివులు వచ్చారు. ఇక్కడ ఎవరుంటారు? పూర్వద్వారంలో నీలుడు అని పేరు కలిగిన వానర సేనాధిపతి ఉంటాడు. వానరులందరికీ ఓ సేనాధిపతి ఉన్నాడు, ఆయన పేరు నీలుడు అని ముందే చెప్పుకున్నాం మనం. చాలా గొప్పవాడు ఆయన. ఈ నీలుడు కాపలా కాస్తున్న వైపు బయలుదేరారు. వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు దారి పొడుగుతా అపశకునాలు అవుతూనే ఉన్నాయి. ముఖాలు వెలవెలబోయాయి, గుండెకాయని ఎవరో నొక్కినట్టు అయిపోయింది, పక్షులు మీద రాలుతున్నాయి, నెత్తులు వర్షించింది. అయినా ఈ అపశకునములు వేటిని ఏమాత్రము లెక్క చేయకుండా మహోత్సాహంతో ఉత్సాహంతోనే బయలుదేరారు వీళ్ళు. ప్రహస్తుడు యుద్ధరంగానికి వస్తూ ఉంటే ద్వారం నుంచి రాముడు కూడా చూశాడట. పూర్వద్వారం నుండి వస్తున్నాడు, రాముడు ఉత్తర ద్వారం నుంచి చూశాడు. చూచి ఆ తూర్పు వైపు యుద్ధానికి మహాసైన్యంతో ఒక మహాకాయుడు వెడుతున్నాడు. అతడెవరు అన్నట్టు కుతూహలంగా అడిగాడు. అంటే వాడిని చూస్తే ఇంచుమించుగా రావణాసురుణ్ణి చూసినట్టు అనిపించిందనమాట. కాబట్టి ప్రహస్తుడు సామాన్యుడు కాదు, ఎంత గొప్పవాడు కాకపోతే రావణుడంతటి వాడు. నేను, నువ్వు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు, ఈ ఐదుగురుమే ఈ లంకని రక్షించగలమన్నాడు. రావణుడు సరదా కోసమో లేకపోతే ముఖస్థుతి కోసమో ఎవడిని పొగడ్డు. వాడు మూర్ఖుడు కదా, తనంత గొప్పవాడు లేడని గర్విస్తాడు. అటువంటి వాడు ఏమన్నాడు, నీవు అనగా ఓ ప్రహస్త, నీవు, నేను, నా స్తంభుడు కుంభకర్ణుడు, నా కొడుకు ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు కొడుకు నికుంభుడు, ఈ ఐదుగురమే మహావీరులం, ఈ లంకని మొత్తం రక్షించగలమన్నాడు. అంతటి ప్రశంసకి గురి అయిన వాడు ప్రహస్తుడు. అందుకే ప్రహస్తుడిని చూడగానే రాముడు కూడా చిరునవ్వు నవ్వుతూ కొంచెం ఆశ్చర్యం ప్రకటిస్తూ, ఎవడు ఇతడు? కయేష సుమహాకాయో బలేన మహతావృత ఆచక్షమే మహాబాహో వీర్యవంతం నిశాచరం. ఈ మహాశరీరుడెవడు? ఏమి కాయమితంది? ఈ మహాశరీరం చూస్తూ ఉంటే వీడు సామాన్యుడు కాదనిపిస్తున్నది. రాక్షసులలో ప్రముఖుడయి ఉంటాడు. వీడి వెంట గొప్ప సైన్యం కూడా వస్తున్నది. ఇతడిని చూస్తే తపశ్శక్తి కలిగిన వాడు అనిపిస్తున్నది. అనగా అప్పుడు విభీషణుడు సమాధానం ఇచ్చాడు, నీ ఊహించింది నిజమే రామా, ఇతడు సమస్త రాక్షస సైన్యానికి నాయకుడు, సేనానాయకుడు, సేనాపతి. ప్రహస్తుడు అంటారు ఈయన్ని. ఏష సేనాపతిస్తస్య ప్రహస్తో నామ రాక్షస లంకాయాం రాక్షసేంద్రస్య త్రిభాగబల సంవృత. రాక్షసరాజు రావణుని సర్వ సైన్యములకు అధ్యక్షుడు ఇతడు. ఇతడి పేరు ప్రహస్తుడు. లంకలో మూడు విభాగాలున్నాయి. ఆ మూడు విభాగాలకు ఇతడి అధిపతి. ఏమిటవి? ఒకటి, నేల మీద యుద్ధం చేసే పదాతి దళం. రెండు, జలాలలో యుద్ధం చేసేవాడు నౌకాదళం. మూడవది, ఆకాశంలో యుద్ధం చేసే దళాలు. ఇప్పుడు కూడా మన వాళ్ళు అంటారుగా నేవల్ డిపార్ట్మెంట్, అలాగే ఆకాశంలో వైమానిక దళం, నౌకాదళం, ఇవి నేల మీద వెళ్ళే దళం, వీటిని త్రిభాగాలు అంటారు, త్రివిభాగాలు. ఈ త్రిబలాలకి వీడు ఒక్కడే సేనాధిపతిట. దాన్ని బట్టి వాడు ఆలోచించండి ఎంత గొప్పవాడు. అంటే ఆనాడు కూడా రావణాసురుడికి కూడా ఈ మూడు ఉన్నాయని వాడు. ఆకాశంలో విమానాలతో యుద్ధం చేసే వైమానిక దళం ఉన్నది, నౌకల మీద యుద్ధం చేసేటటువంటి సముద్ర సైనికులు ఉన్నారు, ఇదిగో ఇక నేల మీద యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మూడింటికి అధిపతి అయిన ఈతడు మహాపరాక్రమవంతుడు అనగానే అప్పుడు మనం అటువైపు వెళ్ళవలసిన అవసరం లేదులే, మన వాడున్నాడుగా నీలుడు చాలు, నీలుడు దెబ్బకి వీడు నీలుగుతాడు అన్నట్టు రాముడు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. అక్కడ ఆ వేపు అక్కడ ఉన్నవాడు వాడు చూసుకుంటారు. అన్నిటికీ రాముడే వచ్చి యుద్ధం చేస్తే ఇంక మిగతా వాళ్ళు ఎందుకు? ఆ ఉన్నవాళ్ళు కూడా సామాన్యుల, హనుమంతుడే, అంగదుడే, నలుడు, నీలుడు, అందరూ ఒకళ్ళు మించినవాడు ఒకళ్ళే. ఇక యుద్ధం ప్రారంభమయ్యింది. వానర వీరుడు యథాప్రకారంగా బండరాళ్ళు చెట్లు పుచ్చుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఇంకో చమత్కారం ఉంది. రాక్షసులు ఈటి విసిరితే ఆ ఈటి చేత్తో మళ్ళీ పట్టుకుని దాన్ని వాళ్ళ మీదకి వేసుకొట్టి చంపేయడం మొదలెట్టారు వాడు. ఏ రాక్షసుడో ఓ వానరుడి మీదకి అలా ఈటి విసరగానే ఆ రివ్వును వస్తున్న ఈటిని టక్కన చేత్తో పట్టుకుని ఎగిరి పట్టుకుని ఆ ఈటితోటే వాడిని కొట్టి చంపడం మొదలెట్టారట. పూర్వం ఓ సామెత ఉండేది, ఎవడు తీసిన గోతులో వాడే పడతాడని. కానీ ఇక్కడ అలా కాదు, ఎవరు విసిరిన ఆయుధంతో వాళ్ళనే చంపడం మొదలెట్టారు వానరులు. మహాఘోర సంగ్రామం జరిగింది. తేషాం అన్యోన్యవాసాద్య సంగ్రామ సుమహానుభూత్. ఈ వానర రాక్షస వీరులకి మధ్యలో భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎవరు ఎవరు కొట్టేస్తున్నారో తెలియటం లేదు. రాక్షసుల దెబ్బకి వానరులు, వానరుల దెబ్బకి రాక్షసులు ముక్కలు ముక్కలైపోతున్నారు. కత్తులు విరిగిపోతున్నాయి, గదలు విరిగిపోతున్నాయి, శరీరాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, చేతులు వేళ్ళు మొదలైనవి తెగిపోతున్నాయి. కొంతమందికి ముక్కు సమూలంగా తెగిపోతుంది, కొందరికి చెవులు ఊడిపోతున్నాయి, కొందరికి కళ్ళు ఊడి కిందకు పడిపోతున్నాయి, కొందరికి తలపై భాగం డెప్ప డెప్పంతా ఊడిపోయి నేల మీద పడిపోతుంది అట. టప్పున జుట్టుతో సైతంగా డెప్ప ఊడిపోతుందట. ఆ సమయంలో సందట్లో సడి ఏమి అని జుట్టు లేనివాడు ఈ డెప్ప తీసుకుని నెత్తి మీద విగ్గు పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటాడు ఒకడు. ఎవడు కూడా వాడిది ఇల్లు కాలి, ఒకటి నడుస్తుంటే చుట్ట కాల్చుకున్నట్టు ఒకటి అందులోకి వెళ్ళి, ఒకడికి కొంప తగలనింది, ఇల్లు కాలిపోతుంటే ఆర్పాలిగా అప్పుడు వెళ్ళి అని చుట్ట వెలిగించుకున్నట్టు అందు. అలాగా ఈ డెప్ప మొత్తం జుట్టుతో ఊడిపోతే అది తీసి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఒకడు. విచిత్ర యుద్ధం జరుగుతూ ఉన్నది. వానర యోధులు రెచ్చిపోయి యుద్ధరంగంలో ఉన్న రాళ్ళు ఆయుధాలు తీసుకుని చెట్లు తీసుకుని రాక్షసుల్ని చితక్కొట్టి పారేయడం మొదలెట్టారు. రాక్షసులు కూడా తమ ఆయుధాలతో వీళ్ళని చంపడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ముందుగా ద్విధుడు అనే ఒక వానర వీరుడు లేచాడు. మహింద ద్విధులు ఇద్దరు కవలలని చెప్పుకున్నాం కదా, అశ్వినీ దేవతల యొక్క వరముతో పుట్టిన వాళ్ళు మహింద ద్విధులు. అందులో ద్విధుడు ఒక పెద్ద పర్వత శిఖరం తీసుకుని నరాంతకుడి నెత్తి మీద కొట్టాడు. ఆ దెబ్బతో నరాంతకుడు డామ్ అని చచ్చిపోయాడు. నరాంతకుడి యొక్క అంతం చూశాడు వానర వీరుడు. ఇంతలో దుర్ముఖుడనే వానర యోధుడు ఏం చేశాడు, ఆయన రాక్షస యోధుడి చేతిలో ఉన్న గద తీసుకుని అందులో ఒక ప్రసిద్ధి చెక్కర ఒక రాక్షసుని సంహరించాడు. ఆ తర్వాత సమున్నతుడు అనేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కూడా గదతో చంపేశాడు. మనం చెప్పాం, నలుగురు గురించి చెప్పుకున్నాం, నరాంతకుడు, సమున్నతుడు, ఆ ఇద్దరు ఆ నలుగురిలో చచ్చిపోయారు.